ആത്മാനന്ദമാധവം ശ്രീചൈതന്യൈശ്വരം കൃഷ്ണായ വാസുദേവായ ദേവകീ നന്ദഗോപകുമാരായ ഗോവിന്ദായ നമോ നമഃ. చదువుతున్నది శ్రీమద్ భాగవతము 11వ స్కందం 3వ అధ్యాయం 45వ శ్లోకం. నవయోగిందులలో కవి, హవి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, చమసుడు, కరభాజనుడు, దుర్మిలుడు అనేటువంటి వీళ్ళందరూ కూడా నవయోగిందులు. వీళ్లలో అవిర్హోత్రుడు చెప్తూ ఉన్నటువంటి సమాధానం ఇది. నిమి మహారాజు ఒక ప్రశ్న వేస్తే దానికి అవిర్హోత్రుడు సమాధానం చెప్తున్నాడు. ఆయన చెప్పేటువంటి సమాధానంలో నిజంగా శాస్త్రాల ప్రకారంగా ఒక వ్యక్తి నడుచుకోకపోతే అతని పరిస్థితి ఏంటి, ఏమైపోతాడు అనే దాని గురించి చెప్తున్నాడు అన్నమాట. నా ఆచరే యస్తు వేదోక్తం, ఎవరైతే వేదాల్లో చెప్పబడిన విధంగా ఉన్నదానిని నా ఆచరించకుండా ఉంటాడో, యస్తు ఎవడైతే స్వయం అజ్ఞ, స్వయంగా అజ్ఞాని అయి ఉండి అజితేంద్రియ, జితేంద్రియ అంటే ఇంద్రియాలను జయించినవాడు, అజితేంద్రియ ఇంద్రియాలను జయించలేని పరిస్థితిలో ఉండి ఇంద్రియ నిగ్రహం కూడా నేర్చుకోకుండా ఉండి వికర్మణ హి అధర్మేణ, ఖచ్చితంగా వికర్మలు చేయడంలో పాపాలు చేయడంలో నిమగ్నమయ్యి అధర్మేణ అధర్మంగానే ప్రవర్తిస్తాడు. దానివల్ల అతనికి లభించే ఫలితం ఏమిటి, మృత్యుం ఉపైతి సహా. అతను ఏం చేస్తాడంటే మృత్యు అంటే మళ్లీ మళ్లీ మరణం, నిరంతర మరణాన్ని ఉపైతి సహా అతను పొందుతాడు. ఇది ఈ శ్లోకం యొక్క ముఖ్యమైనటువంటి అర్థం. యస్తు వేదోక్తం స్వయం అగ్నో అజితేంద్రియ వికర్మణ హ్యధర్మేణ మృత్యోర్మృత్యుముపైతి సహ. భావము భాష్యము చెప్పినది అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాదుల వారి శిష్యులు. జయ శీల ప్రభుపాద. ఇంద్రియములను జయించనటువంటి అజ్ఞాని వేద ఆదేశములను పాటించనిచో ఖచ్చితంగా పాపయుతము అధర్మయుతమైనటువంటి కార్యకలాపాలలో పాల్గొంటాడు. ఆ విధంగా అతడు నిరంతరమైనటువంటి జన్మమృత్యువుల్ని పొందుతాడు. భాష్యం, వేదాల యందు సకామ కర్మలు నిర్దేశించబడినప్పటికీ మానవ జన్మ యొక్క నిజమైన లక్ష్యం సమస్తమైనటువంటి లౌకిక కర్మల నుంచి బయటపడమే అని ఇంతకు ముందు శ్లోకంలో చెప్పబడింది. కనుక నియమితమైనటువంటి ఇంద్రియ భోగాన్ని అనుమతించేటువంటి వేద అనుష్ఠానం యొక్క అవసరం లేదు అని ఎవరైనా సరే సారాంశపరచవచ్చును. ఈ వాక్యాన్ని విని ఎవరైనా అలా చెప్పే అవకాశం ఉంది. కానీ అజ్ఞాని అయినటువంటి వ్యక్తి, అనగా తాను దేహాన్ని కానని, నిత్యమైన ఆత్మనని, శ్రీకృష్ణుడికి అంశనని ఇవన్నీ కూడా తెలియనటువంటి వ్యక్తి, తెలుసుకోనటువంటి వ్యక్తి ఇంద్రియ వేగాన్ని అణసలేకుండా ఉంటాడు. కనుక అటువంటి భౌతిక దృష్టి కలిగినటువంటి వ్యక్తి నియమితమైన ఇంద్రియ భోగాన్ని అనుమతించేటువంటి వేద ఆదేశాలను ఉపేక్షించినట్లయితే ఖచ్చితంగా పాపమయమైనటువంటి జీవితంలో కూరుకుని పోతాడు. ఉదాహరణకు, మైథున వాంఛితులు వివాహ యజ్ఞాన్ని చేపట్టవలసిందిగా చెప్పబడుతుంది. కొద్దిమంది నామమాత్రపు కపట బ్రహ్మచారులు విద్యా గర్వం చేత వివాహ యజ్ఞాన్ని మాయ అనుచు త్రోసిపుచ్చుట మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అట్లాంటి బ్రహ్మచారి తన ఇంద్రియాలను నియంత్రింపజాలనిచో వేద సంస్కృతికి విరుద్ధమైనటువంటి అక్రమ సంబంధానికి పాల్పడి నిస్సందేహముగా పతనము చెందును. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానకి. కానీ అట్టి బ్రహ్మచారి తన ఇంద్రియాలను నియంత్రింపజాలనిచో వేద సంస్కృతికి విరుద్ధమైనటువంటి అక్రమ సంబంధానికి పాల్పడి నిస్సందేహంగా పతనం చెందును. అలానే కృష్ణ భక్తి భావన యందలి ఆరంభకుడు తృప్తి తీరగా ప్రసాదాన్ని తినడానికి ప్రోత్సహించబడును. కానీ ఒక్కొక్కప్పుడు అలాంటి ప్రోత్సాహమే లేనట్లయితే భక్తి యోగ సాధకుడు అత్యాహారపు అలవాట్లు నేర్చుకునే క్రమంగా అనియమిత ఆహారానికి, దూషిత పదార్థాలకి తినడానికి అలవాటైపోతాడు. పాపి అయినటువంటి వ్యక్తికి స్వయంగా యమరాజు చేతనే నరకానికి ఆహ్వానం ఇవ్వబడును అని మృత్యోర్ మృత్యు ఉపైతి అనే పదాన్ని తెలుపుతుంది అనొచ్చు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ల వారు చెప్తున్నారు. మృత్యా పునర్మృత్యు ఉపాధ్యతి అధ్యమాన స్వకర్మిభి అని కూడా వేదంలో తెలుపబడింది. అనగా లౌకికమైనటువంటి కార్యకలాపాల చేత తమకు తాము తీవ్రమైనటువంటి కష్టాన్ని కలగజేసుకునేటువంటి వ్యక్తులు మరణ సమయమును కూడా ఉపశమనాన్ని పొందలేరు. ఎందుకంటే మృత్యుమయ పరిస్థితి అంది వాళ్ళు మళ్లీ తిరిగి నెలకొల్పబడతారు. చనిపోయే దేనికంటే మళ్లీ చావడానికే. కనుక వివాహ కార్యము లేదా యజ్ఞ సిస్టం అంటే ఇక్కడ ప్రసాదం, వివాహ కార్యము లేదా యజ్ఞ సిస్టాన్ని తృప్తిగా భోజించడం వంటి వైదిక కార్యములను ఇంద్రియ నిగ్రహము లేనటువంటి వాళ్ళు త్యజించరాదు. పిల్లవానికి మందు వసుకుట కొరకు తండ్రి మిఠాయిని ఆశ చూపేటువంటి ఉపమానం ఇంతకుముందు శ్లోకంలో ఇవ్వబడింది. మిఠాయి అవసరమని తలచుచూ పిల్లవాడు తండ్రి యొక్క ప్రతిభను క్షమించాలి. మిఠాయి అనవసరమని చెప్పి భావిస్తూ పిల్లవాడు గనక తండ్రి యొక్క ప్రతిపాదనను తోసిపుచ్చినట్లయితే తనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మందును కూడా అతను కోల్పోయే అవకాశం ఉంది. నాకు మిఠాయి ఎక్కర్లే అన్నాడంటే ఔషధం కూడా మళ్ళీ దొరకదు. అలానే లౌకికుడు నియమితమైనటువంటి ఇంద్రియ భోగాన్ని ఇచ్చేటువంటి వేద ఉత్తర్వులను తోసిపుచ్చినట్లయితే పవిత్రమవడం మాట పక్కన పెట్టి మరింత పతనం చెందుతాడు. భగవత్ సందేశమునందు మనోబుద్ధులను శ్రద్ధతో నెలకొల్పని వాడే లౌకికుడని శ్రీల జీవ గోస్వామి వివరించారు. దేవదేవుడు శ్రీకృష్ణుడు భగవద్గీత యందు జీవిత లక్ష్యాన్ని గురించి బద్ధజీవులందరికీ కూడా అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాడు. ఆ ఉపదేశాలపైన మనసు సంలగ్నము చేయజాలన్నటువంటి వ్యక్తిని లౌకికునిగా ఇక్కడ మనం పరిగణించాలి. అలాంటి వాడు పాపకార్యాలు చేయడానికే మొరుగు చూపిస్తూ ఉంటాడు. అందువలన అట్లాంటి వాడు ప్రామాణికమైనటువంటి వైదిక ఉత్తర్వులను పాటించవలసి ఉంటుంది. అలాంటి వేద ఉత్తర్వులు సకామకర్మలే అయినప్పటికీ పుణ్యకార్యములుగా భావించబడును. శ్రీల జీవ గోస్వామి వారి అభిప్రాయాన్ని అనుసరించి వాటిని శ్రద్ధతో పాటించేవాడు నరకమునకు పోకుండా ఉంటాడు. శ్రీమద్ భాగవతనందు శ్రీకృష్ణుడు స్వయంగా ఇలా చెప్పాడు, తావత్ కర్మాణి కుర్వీత న నిర్విద్యేత యావత మత్ కదా శ్రవణాదౌ వా శ్రద్ధయావన్న జాయతే. మనుజుడు నిజంగా ఇంద్రియ భోగం నుండి విరక్తుడు కానంత వరకు, నన్ను గురించిన శ్రవణ కీర్తనములందు శ్రద్ధను పెంపొందించుకోనంత వరకు వైదిక క్రతువులను తప్పక కొనసాగించవలను, వాటిని విడిచిపెట్టకూడదు. తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి గాయత్రి మంత్రాన్ని జపం చేయవలసిందిగా వేదాలు ఆదేశిస్తున్నాయి అని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు చెప్తున్నారు. మనుజుడు అలాంటి నియమితమైనటువంటి జీవితాన్ని గనక కృత్రిమంగా విడిచిపెట్టేస్తే హోటళ్లలో భోజనం చేయుట, స్త్రీలతో అక్రమ సంబంధం కలిగి ఉండుట ఇలాంటి ఇంద్రియభోగ కార్యాలకు క్రమంగా బలైపోతాడు. ఆ విధంగా అతడు ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి పశువులే మారి పొద్దున నుండి రాత్రి వరకు ప్రమాదమైనటువంటి భౌతిక కార్యకలాపాల్లో నిమగ్నమవుతాడు. ఈ సందర్భంలో శ్రీల మధ్వాచార్యుల వారు అజ్ఞేహ సన్నాచరన్నపి అని వ్యాఖ్యానించారు. అజ్ఞానవశమునే అయినప్పటికీ కూడా కర్మ ఫలితాలను తెలుసుకోకుండా, ఈ కర్మ చేస్తే నాకేం ఫలితం వస్తుందని అర్థం చేసుకోకుండా మనుజుడు తన కార్యములందు కొనసాగిస్తూ ఉంటాడు అజ్ఞానం చేత. కర్మ ఫలితాల గురించినటువంటి ఇలాంటి ఉపేక్ష భగవద్గీత యందు తమో గుణ లక్షణంగా చెప్పబడింది. ఒకనొక రహదారి నేను ప్రయాణిస్తే ప్రమాదానికి దారి తీస్తుందని తెలిసిన బుద్ధిమంతుడు దానిపైన కారు నడపకుండా ఉండే రీతిగా మృత్యోర్ మృత్యుర్ ఉపైతి అనేటువంటి పద సముదాయం చేత ఇక్కడ వివరించబడినట్లుగా అవైదిక వైదికానికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాల యొక్క చరమ ఫలితము విపత్తియే అని ఎరిగిన బుద్ధిమంతుడు అట్టి కార్యకలాపాలను చేయకుండా ఉంటాడు. మరణం తర్వాత సహజంగానే శాశ్వతమైన శాంతి లభిస్తుందని చెప్పి కొద్దిమంది మూర్ఖులు ఒక్కొక్కసారి భావిస్తూ ఉంటారు అని భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తున్నారు. కానీ పాపకర్మల ఫలితంగా జీవుడు తిరిగి మరణం తర్వాత కూడా శాంతి స్థితి కాదు కదా, పరమ అశాంతి స్థితికే చేరుకుంటాడు. ఎందుకంటే తుచ్చమైనటువంటి తాత్కాలిక కర్మలకు ఫలితంగా అతడు తప్పకుండా నారకీయ నరకప్రాయమైనటువంటి దుఃఖాలను అనుభవించవలసి ఉంటుంది. అలాంటి నరక పరిస్థితులు నరక దశలు ఒక్కసారి కాదు, వేద ఉత్తర్వులకు మనుషుడు విముఖుడై ఉన్నంత వరకు నిరంతరము కలుగుతూనే ఉంటాయి. మంగళాచరణం చెప్పండి. ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాం చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. నిమి మహారాజు చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్నలు నవయోగింతలను అడుగుతున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు. కర్మయోగ విధానం అంటే ఏమిటి, దాని గురించి నాకు చెప్పండి అని అవిర్హోత్రుడిని అడిగాడు. అవిర్హోత్రుడు దానికి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్పాడంటే, మొట్టమొదట పుట్టిన ప్రతికుడు కూడా ఏదో కర్మ చేయాలి. ఏం చేస్తున్నావయ్యా, ఏం చేస్తావు, నా కర్మ ఏదో ఒకటి చేస్తున్నాను. కాబట్టి శరీరాన్ని తీసుకున్న ప్రతికుడు ఏదో కర్మ చేయాలి. కాబట్టి ఏ కర్మ చేయాలి, సకర్మ వికర్మ అకర్మ ఈ మూడింటిని గురించి తెలుసుకొని వాడు పనులు చేయవలసి ఉంటుంది అని చెప్పి మొదలుపెట్టాడు ఆయన సమాధానం. దాని తర్వాత శ్లోకంలో వేదాల్లో సకామ కర్మలు అనేటువంటివి నిర్దేశించబడ్డాయి. సకామ కర్మల యొక్క ఉద్దేశం వ్యక్తిని ఆ సకామ కర్మల్లోనే బంధించి ఉంచడానికి కాదు. వేదాల్లో ఎందుకు సకామ కర్మలు తెలియజేయబడ్డాయంటే దాని ద్వారా ఆ వ్యక్తిని నిదానంగా ముక్తి మార్గాన్ని వైపు ప్రయాణింపజేయడానికి, అంటే వ్యక్తిని పరోక్షంగా ముక్తి మార్గానికి మళ్లించడానికే వేదాల్లో సకామ కర్మలు ఉన్నాయంట. సకామ కర్మ అంటే ఏమిటి, నేను ఈ ఫలానా పని చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది, ఫలానా యజ్ఞం చేస్తే నేను ఈ ప్రయోజనాన్ని పొందుతాను, ఇలా వేదాల ప్రకారంగా నాకు కొన్ని ఇంద్రియ భోగాలు అనుభవించాలని ఉంది, కానీ వేదాల ప్రకారంగా యజ్ఞాలు ఆచరిస్తూ పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు అనుష్ఠానాలు క్రతువులు చేస్తూ నేను వాటిని పొందడం. వికర్మ అంటే ఏమిటి, వేదాలకు శాస్త్రాలకు విరుద్ధంగా పనులు చేసి ఇంద్రియ భోగాల్ని పొందాలని చెప్పి అనుకోవడం. సకర్మకి వికర్మకి ఉద్దేశం ఒకటే, నేను ఇంద్రియ భోగాన్ని పొందాలి. ఒకటొచ్చి న్యాయ మార్గం, ఇంకోటి వచ్చి అన్యాయ మార్గం. వేదాలు ఏం చెప్తున్నాయంటే, నువ్వు ఇంద్రియ భోగాన్ని పొందవయ్యా, న్యాయ మార్గంలో పొందు. తర్వాత అకర్మ అంటే సకర్మకి వికర్మకి అతీతమైనటువంటి భగవంతుని యొక్క సేవ, పవిత్రమైనటువంటి భక్తి, దీన్ని అకర్మ అని చెప్పి అన్నారు. ఈ మూడింటి గురించి ఒక అవగాహన తీసుకున్న తర్వాత అవిర్హోత్రుడు అంటున్నాడు, వేదాలు సకామకర్మలు లేదా సకర్మలు ఎందుకు ప్రోత్సహించాయి అంటే పరోక్షంగా ముక్తి మార్గానికి మనిషిని తీసుకుని వెళ్ళడానికే. అది ఎలా? నిన్న లక్ష్మీపతి ప్రభు చెప్పారు ఆ ఉదాహరణ, ఇక్కడ ఈ శ్లోకంలో కూడా దాన్ని చెప్పారు. మనిషికి జబ్బు చేసింది, బాబుకి జబ్బు చేసింది, తండ్రి ఔషధం తీసుకోరా అని అంటే నేను తీసుకోను అంటాడు, నాకొద్దు అంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే తండ్రి మిఠాయి తీస్తాడు, చాక్లెట్, ఇదిగో చాక్లెట్ తీసుకుంటావా, కావాలి ఇవ్వు, వెనక లాక్కుంటాడు. నువ్వు ఈ ఔషధాన్ని తీసుకుంటానంటే ఈ చాక్లెట్ ఇస్తాను, ఇప్పుడు నాకు ఔషధం అయితే వద్దు, అయితే నీకు చాక్లెట్ కూడా వద్దు, చాక్లెట్ కావాలి అయితే ఔషధం కూడా తీసుకోవాలి, సర్లే ఇవ్వు చాక్లెట్ అని చెప్పి చాక్లెట్ తిని తర్వాత ఔషధం తీసుకుంటాడు. కాబట్టి నిన్న శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అవిర్హోత్రుడు, ఈ సకామకర్మలు ఏంటంటే చాక్లెట్ లాంటివి, మిఠాయి లాంటివి, ఔషధం ఏంటంటే పవిత్ర భక్తి లేదా అకర్మ. సో ఒక వ్యక్తిని అకర్మ దగ్గరికి తీసుకెళ్లాలంటే ముందు సకర్మ అతనికి బిస్కెట్ లాగా ఒక చాక్లెట్ లాగా వెయ్యాలి. ఎందుకు? సకర్మ అంటే ఏంటి? నేను ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే ఈ ప్రయోజనం వస్తుంది, ప్రేరేపితుడవుతాడు, దాన్ని చేయడానికి ముందుకు వస్తాడు, క్రమేపి దాని ద్వారా అతను అకర్మ వైపుకి ప్రేరేపించబడతాడు. అకర్మ అంటే భక్తి. మూడు ఉన్నాయి అర్థం చేసుకోండి, వికర్మ, సకర్మ, అకర్మ. వికర్మ అంటే శాస్త్ర విరుద్ధంగా ఇంద్రియ భోగాన్ని పొందడం, సకర్మ అంటే శాస్త్ర సహితంగా ఇంద్రియ భోగాన్ని పొందడం, అకర్మ అంటే ఇంద్రియ భోగమే లేకుండా కృష్ణుడి ఇంద్రియ భోగమే పరమార్థంగా సేవ చేయడం. జీవితం యొక్క, మానవ జీవితం యొక్క ముఖ్యమైన లక్ష్యం మన ఇంద్రియ భోగం ఏమి లేకుండా కృష్ణుడి యొక్క ప్రీత్యర్థము సేవ చేయడమే పరమార్థం. ఆ స్థాయికి వ్యక్తిని తీసుకురావాలంటే వేదాలు ఏం చేస్తున్నాయంటే ముందు వికర్మలలో పాపాలు చేసేటువంటి వాళ్ళకి సకర్మలు బోధిస్తున్నాయి, పుణ్యాలు చేయండి ఆయన అని చెప్పి చెప్తున్నాయి. ఆ పుణ్యాల వైపు వ్యక్తిని ప్రేరేపించేటువంటి నిమిత్తమే ఒకటేమిటనంటే ఈరోజు శ్లోకంలో చెప్తున్నారు వివాహ యజ్ఞము. సహజంగా పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, చెప్పాలంటే ప్రతి ఒక్క జీవికి కూడా సహజంగా భౌతికమైనటువంటి కోరికలు అనేటువంటివి ఉంటాయి, ఇంద్రియ భోగం పట్ల అనురక్తి అనేటువంటిది ఉంటుంది. ఆ ఇంద్రియ భోగం పట్ల ఉండేటువంటి ఆసక్తిని అన్యాయ మార్గంలో కాకుండా న్యాయ మార్గంలో నెరవేర్చే నిమిత్తం వివాహ యజ్ఞం అనేటువంటిది ఒకటి మనకు వేదం విధిస్తుంది. వివాహ యజ్ఞం అనేది వేదం చెప్తే వచ్చినది. దాని ద్వారా ఆ వ్యక్తి ఇంద్రియ భోగాన్ని న్యాయమైన మార్గంలో పరిమితమైనటువంటి రీతిలో అతను కొనసాగించగలుగుతాడు. కొనసాగించడం ద్వారా ఇక్కడే మనం అనేసాం ఒక మాట, వివాహ యజ్ఞము అనేసాం. మరి అది యజ్ఞం అన్నాం కాబట్టి యజ్ఞో వై విష్ణు అక్కడికి వెళ్తాడు. మళ్ళీ యజ్ఞం అనేది చేస్తే ఏ యజ్ఞం చేసినా అది విష్ణుకి చెందే విధంగానే చేయాలి. కాబట్టి ఇప్పుడు వివాహ యజ్ఞం అనేది చేశాము, ఈ వివాహ యజ్ఞం అనేటువంటిది విష్ణువుకు చెందే విధంగానే దాన్ని మలచాలి. ఎలా మలచాలి అనంటే అప్పుడు దానికి ఆచార్యులు కానీ ప్రామాణికమైనటువంటి మార్గదర్శకులు కానీ చెప్తున్నారు, ఆ వివాహం అయిన తర్వాత దంపతులు భగవంతుని యొక్క సేవ చేసే నిమిత్తం తమ యొక్క వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తూ సంతానాన్ని కూడా భగవత్ సేవకులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు సంతానాన్ని పొంది ఆ విధంగా భగవంతుని యొక్క సేవని తరతరాలుగా ఇంట్లో తరలించుకోవడానికి ఏర్పాటు చేయబడిందే వివాహ యజ్ఞం అన్నమాట. ఎంత మంచి విధానం చూడండి. బృందావనం వెళ్ళినప్పుడు నేను మంచినీళ్ళు దాహం వేసి ఒక ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు నీళ్ళు ఇచ్చిన తర్వాత చెప్పారు వాళ్ళు, మా ఇంట్లో 300 సంవత్సరాలుగా ఈ విగ్రహాలు ఉన్నాయని చెప్పి చూపించారు వాళ్ళు. అది మామూలు ఇల్లే, కానీ లోపల వాళ్ళు పూజ గది ఎలా చేసి పెట్టుకున్నారంటే చిన్న గుడిలాగా చేసి పెట్టుకున్నారు. మరి ఒక 300 సంవత్సరాలంటే ఇంచుమించుగా వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్నాయి అన్నమాట. ఏంటండి మీరు ఎలా చేస్తున్నారండి ఇదే నేను అడిగాను. మామూలుగా ఒక ఏదైనా ఒక చిన్న విగ్రహం ఏదైనా తెచ్చిపెట్టుకుంటే అది తండ్రి పూజించుకుంటే కొడుకు దాన్ని పూజించేదాకా ఉపయోగంలే. తండ్రి తన కాలం పూజిస్తాడు, తనకు అంతిమ కాలం వచ్చేసరికి తను నిర్లక్ష్యం చేస్తాడు, తన తండ్రి పోయిన తర్వాత కొడుకు దాన్ని తీసుకెళ్లి ఏ గుళ్ళోనో గోపురంలోనో దానం అక్కడ ఇచ్చేసేసి చేయి దులుపుకుంటాడు. అలాంటిది 300 సంవత్సరాలు మీరు ఎట్లా చేసుకుంటూ వస్తున్నారు ఇది? అని అంటే చాలా బాగా చెప్పాడు ఆ భక్తుడు. మా ముత్తాత గారు ఈ రాధాకృష్ణ విగ్రహాన్ని సేవించి ఆయన జీవితాంతంలో ఏం చేశారంటే తన యొక్క బిడ్డకి వాగ్దానం తీసుకున్నాడంట. మామూలుగా ఈ వాగ్దానం ఎప్పుడు తీసుకుంటారంటే వాళ్ళు వివాహ యజ్ఞం సమయంలో తీసుకుంటారంట. తన బిడ్డకి వివాహం చేసేటప్పుడు అప్పుడు అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి ఆయన అంటాడంట, ఇదిగో చూడు, ఇప్పుడు మీరు వివాహ యజ్ఞం పేరుతో ఒకటి అవుతున్నారు, ఈ ఇంట్లోకి వస్తున్నారు, ఈ ఇంట్లోకి మీరు వస్తున్నారు కాబట్టి మీరు గుర్తించాల్సిన ఏంటి, ఇంటికి యజమాని నేను కాదు మా రాధాకృష్ణులు, రాధా శ్యామసుందర్ పేరు పెట్టుకున్నారు విగ్రహాలకు వాళ్ళు, మీరు వీళ్ళకి సేవ చేసే నిమిత్తమే ఈ ఇంట్లోకి మీరు వివాహ యజ్ఞం పేరుతో ఒకటై వస్తున్నారు, దానికి మీరు అంగీకరించి మీ జీవితాంతం వీళ్ళకి సేవ చేస్తారా అని వాళ్ళ దగ్గర మాట తీసుకుంటారంట. వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వివాహం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లోకి వస్తారు, వాళ్ళ జీవితాంతం కొనసాగుతారు. ఈ తండ్రి తన చివరి దశలో ఏం చేస్తాడంటే ఆ బిడ్డను పిలిచి, నేను నీ దగ్గర ఎట్లయితే మాట తీసుకున్నానో నువ్వు నీ బిడ్డ దగ్గర అలా మాట తీసుకుంటావా అని మాట తీసుకుంటాడు వాగ్దానం. అతను అలా వాగ్దానం చేసిన తర్వాత ఇతను కన్ను మూస్తాడు. ఈ విధంగా మేము చేసుకుని రావడం వల్ల 300 సంవత్సరాలుగా మా ఇంట్లో ఈ విగ్రహాలు ఇలానే వస్తున్నాయని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది, వివాహ యజ్ఞానికి ఇంత ఉన్నతమైనటువంటి కారణం ఉంది. ఏమిటంటే భగవత్ సేవను తరతరాలుగా తరలించుకోవడానికి, కొనసాగడానికి ఈ వివాహ యజ్ఞం ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు పూరి జగన్నాథ్లో కానీ వేరే వేరే ప్రాంతాల్లో కానీ, ఇక్కడ కూడా అన్నమయ్య సంతతి తర్వాత ఎవరైనా ఆయన గొల్లవాడు కూడా ఉన్నాడు, మొట్టమొదటి స్వామివారిని దర్శనం చేసుకున్నవాడు శ్రీనివాసుని, ఆ గొల్లవాని యొక్క సంతతి వాళ్ళంతా కూడా ఏంటంటే వివాహ యజ్ఞంగా స్వామివారి సేవను కొనసాగించడానికి వాళ్ళు చేస్తున్నారన్నమాట. దాని వెనకాల అంత పరమార్థం. భాష్యంలో ఏం చెప్తున్నారంటే, ఈరోజు భాష్యంలో ఒకవేళ ఈ వివాహం కానీ లేకపోతే ఇలాంటి వైదిక క్రతువులు ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా, అన్నప్రాసన అని, గర్భధాన సంస్కారం అని, అక్షరాభ్యాసం అని, ఏమి అలానే ఈ తలనీలాలు సమర్పించడం అనేసి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటినీ కూడా ఇవన్నీ కూడా వైదిక క్రతువులు, ఇవన్నీ సకామ కర్మలకు సంబంధించినవి. నిజమైనటువంటి మానవ జీవిత లక్ష్యం ఏమిటి అని అంటే మొత్తం ఈ వైదిక పరమైనటువంటి సకామ కర్మలన్నిటికీ అతీతం కావడం అని చెప్పి ఎవడని ఇవన్నీ వదిలేశాడు అనుకో, ఏమవుతాడు అంటే అతను అకర్మలోకి వెళ్ళడు, అంటే భక్తులకు పోడంట, వికర్మలోకి దిగజారిపోతాడు. ఉదాహరణ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కొద్దిమంది బ్రహ్మచర్య జీవితాన్ని పాటించడానికి వస్తారు. కొంతకాలం ఆ బ్రహ్మచర్యం పాటించిన తర్వాత వాళ్ళకి సహజంగా వాళ్ళకి గుణ కర్మ విభాగశ కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు, చతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశ అర్జున, ఒక్కొక్క వ్యక్తి యొక్క గుణాన్ని కర్మను బట్టి 4 వర్ణాలు 4 ఆశ్రమాలు నేనే తయారు చేశాను. కాబట్టి బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి, ఈ 4 ఎవరు తయారు చేశారు, కృష్ణుడి చేత ఏర్పాటు చేయబడ్డాయి. కృష్ణుడు బ్రహ్మచారి ఒక్కటే తయారు చేశాడా, మిగతా ఆయన తయారు చేయలేదా? పోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవి ఎవరు ఏర్పాటు చేశారు, భగవంతుడే. దేని ప్రకారంగా, గుణకర్మ విభాగశ. కాబట్టి బ్రాహ్మణ అంటే అది ఒక్కటే భగవంతుడు ఏర్పాటు చేసిందా, మిగతా భగవంతుడు ఏర్పాటు చేసినవి కాదా? ఇక్కడ వ్యక్తి యొక్క గుణ కర్మలను బట్టి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటుది వర్ణ ఆశ్రమ ధర్మం. కొంతకాలం అతని బ్రహ్మచార జీవితాన్ని పాటించిన తర్వాత సహజంగా తన యొక్క నైజం అంటే ఒకటి ఉంటుంది అన్నమాట, తనకి గుణకర్మ అంటూ ఉంటుంది. దాని ప్రకారంగా అతడు తన యొక్క ఇంద్రియ భోగ జీవితాన్ని అణుచుకోలేని పరిస్థితిలో ఉన్నట్లయితే అతను ఏం చేయాలి అంటే ధర్మబద్ధంగా వివాహం చేసుకోవాలి. తనకి గుణకర్మ ప్రకారంగా, నాకు నా గుణకర్మ ప్రకారంగా బ్రహ్మచారి జీవితంలో ఉండడం అనేటువంటిది నాకు సెట్ కాదు, కాబట్టి వైదికమైనటువంటి వివాహ యజ్ఞం తీసుకోవడం ద్వారా నా భగవంతుడి సేవ, నా కృష్ణుడి యొక్క భక్తి, కృష్ణ భక్తి నేను పోగొట్టుకోకుండా కొనసాగించుకుంటానని నిర్ణయం తీసుకొని వివాహ యజ్ఞంలోకి వెళ్ళడం మంచిది. ఒకవేళ గనక అతను అలా వెళ్లకుండా ఏమన్నారు ఇక్కడ, కానీ అట్లాంటి నామమాత్ర బ్రహ్మచారి మిథ్యా గర్వం చేత వివాహ యజ్ఞాన్ని మాయ అనుచు తోసిపుచ్చడం మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అలాంటి బ్రహ్మచారి తన ఇంద్రియాలను నియంత్రించలేదని, నియంత్రింపజాలనిచో వేద సంస్కృతికి విరుద్ధమైనటువంటి అక్రమ సంబంధానికి పాల్పడి నిస్సందేహంగా పతనం చెందుతాడు. మనం చూస్తుంటాం ఈ ప్రపంచంలో ఇలాంటివి జరిగేది. ధర్మబద్ధంగా అతను వైదిక వివాహానికి గనక వెళ్ళకపోతే అది మాయా మాయా అని చెప్పి అనుకుని వెనక్కి వస్తే ఎక్కడికి పోతాడు? నిజంగా మాయలో పడతాడు. సక్రమ సంబంధానికి వెళ్ళకపోతే అక్రమ సంబంధానికి పోయి అసలైన మాయలో పడి భగవంతుడి సేవ వదులుకుంటాడు. వైదిక పరంగా అతను గనక వివాహ యజ్ఞంలోకి వెళ్ళినట్లయితే, వివాహ యజ్ఞం అని ఇప్పుడే అంటున్నాగా, యజ్ఞం యజ్ఞం వై విష్ణువు పద్ధతికి అతను భగవంతుడి సేవ కొనసాగించుకోగలుగుతాడు. లేకపోతే ఏమవుతుంది అంటే అతను విరుద్ధమైనటువంటి ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని మాయా మాయాని తోసిపుచ్చడం అనేది పొరపాటును. అదేమిటది? వివాహ యజ్ఞం అది. దాన్ని వివాహ యజ్ఞంగా నువ్వు చేస్తే అప్పుడు తెలుస్తుంది దానిలో ఉన్నటువంటి సత్తా ఏమిటని, తరతరాలుగా భక్తిని ఎలా కొనసాగించవచ్చని. ఇంట్లో తరతరాలుగా వంశాచారాలు, ఇక్కడ అదే చెప్తున్నారు భగవద్గీత మొదట్లో వంశాచారాలు అంటున్నాడు కృష్ణ అర్జునుడు. ఏమిటా వంశాచారం? కొద్దిమంది ఉంటారు వాళ్ళ వంశాచారం ఏమిటనంటే రాధాకృష్ణులకు సేవ చేయడమే వాళ్ళ వంశాచారం. వాళ్ళు పొద్దున్న లెగిస్తే రాత్రి నిద్రించే వరకు వాళ్ళు బయట చేసేటువంటి కర్మలన్నీ కూడా రాధాకృష్ణుల కోసమే, అది మా వంశాచారం అండి అంటారు వాళ్ళు. ఆ రోజు బృందంలో నాతో అతను ఆ మాట అన్నాడు, ఏహ మరో వంశాచారం ఏమిటో వంశాచారము, ఆ వంశీకృష్ణుని సేవించడమే. ఇలాంటి వంశాచారాలను మనం నెలకొల్పుకోవాలంటే వివాహ యజ్ఞాలు చేయాల. ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. ప్రారంభంలో ఆరంభకుడు కృష్ణ భక్తి భావంలో వచ్చిన తర్వాత ఆరంభకుడు తృప్తి తీరగా ప్రసాదం తినడానికి ప్రోత్సహించబడుతూ ఉంటుంది. తృప్తి తీరగా ఒకవేళ ఆ ప్రోత్సాహం లేదంటే ఒక్కొక్కప్పుడు భక్తి యోగ సాధకుడు అత్యాహార అలవాట్లు నేర్చుకుని క్రమంగా అనియమిత ఆహారానికి దూషిత పదార్థాలకి తినడానికి అలవాటు అవుతాడు. సహజంగా తినాలి అనేటువంటి అలవాటు బాగా ఉంటుంది అన్నమాట కొద్దిమందికి, అందులో స్వీట్లు తినాలనేది విపరీతంగా ఉంటుంది. వాళ్ళకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే తృప్తి తీరగా ప్రసాదం తినడానికి ప్రోత్సహించబడుతుంది. ఎందుకని? అది భగవంతుడికి నివేదన పెట్టిన ప్రసాదం. అది కనుక తీసుకుంటే ఏమవుతుందంటే, ఒకటి అతని ఇంద్రియ భోగం తీరుతా ఉంది, నాలుక రుచి అనేది తృప్తి పడుతూ ఉంది, రెండవది ప్రసాదం తింటున్నాడు కాబట్టి క్రమేపీ అత్యాహారం తినడం అనేటువంటి భోగం కూడా చల్లారిపోతూ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. కొత్తగా చేరాడు, కాస్త అతనికి తినాలనిపించి మహాప్రసాదం కాస్త ఎక్కువేయని చెప్పి అడిగాడు. ఎక్కువేనని అడగగానే, ఎవరో కాదు నేనే, ఎక్కువేయమని చెప్పి అడిగాను అనమాట. అడిగితే ఆ భక్తుడు అన్నాడు, ఏయ్ బ్రహ్మచారి ఎక్కువ తినకూడదు, కొంచెమే తినాలి, చాలా కంట్రోల్ ఉండాలి. నాకేం అర్థం కాలేదు, నాకు ఎక్కువ తినాలని ఇష్టం, స్వీట్ అంటే నాకు ఇష్టం. అప్పటికి చేరి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే నాకు కంట్రోల్ నేర్పించేస్తున్నాడు ఆయన. నిగ్రహించుకోవాలి జితేంద్రియ అది ఇది అని అన్నాడు. నాకు ఆయన చెప్పింది ఏం చెవికి ఎక్కలేదు. సరే అన్నాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ప్రభువుని అడిగాను, ప్రభు కొంచెం వేయండి అని. అప్పుడు ఆయన తీసుకొచ్చి, ఏయ్ నువ్వు ప్రసాదం బాగా తినాలి, భక్తిలో ఈ ప్రసాదం తింటే కూడా ఒక సేవ అని చెప్పి నాకు ఎక్కువ మహాప్రసాదం వేశాడు. ఎవరో కదా లక్ష్మీపతి ప్రభు. ఆ విధంగా ఆయన నన్ను రోజు గ్లాస్ తగ్గకుండా తినేది మహాప్రసాదం. ఎందుకంటే ప్రారంభంలో ఎక్కువ స్వీట్లు తినాలి అనేటువంటి ఒక ఇంద్రియ భోగం నాకు ఉండింది, అది నాలో ఉన్నటువంటి దోషం. కానీ అది భగవంతుడి ప్రసాదం నేను తీసుకోవడం ద్వారా, అప్పుల్లో ఉన్నటువంటి భక్తులు నన్ను అలా ప్రోత్సహించడం ద్వారా, ఇక్కడ చెప్తున్నా చూడండి, తృప్తి తీరగా ప్రసాదం తినడానికి ప్రోత్సహించబడుదురు. అలా ప్రోత్సహించడం ద్వారా క్రమేపీ ఇప్పుడు అసలు ఆ స్వీట్ అంటే అంతగా తినేదేం లేదు. ఇప్పుడు మహాప్రసాదం కూడా కొద్దిగేస్తే చాలే అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ ఇంద్రియ భోగం అనేది ఆ విధంగా తీర్చబడింది, పవిత్రమైంది అన్నమాట. ఇక్కడ వేదాలు కూడా సకామ కర్మలు మనకి ఎందుకు ఇస్తున్నాయంటే, ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే ఈ ప్రయోజనం వస్తుందని ఆ సకామ కర్మలు చాక్లెట్లు ఎందుకు ఇస్తున్నాయంటే, మనకి చివరికి మనకి మెడిసిన్ ఇవ్వడం కోసం. మళ్ళీ నిన్న ఉదాహరణే మళ్ళీ ఈరోజు కూడా భాష్యంలో చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ఒకవేళ ఈ పసివాడు గనక పెద్ద శుద్ధ భక్తుడు అయిపోయి వాళ్ళ నాన్న చాక్లెట్ ఇస్తూ ఉంటే, చాక్లెట్ నాకు అవసరం లేదు నేను తీసుకోను, చాక్లెట్లు అంతా తినకూడదు అని అన్నాడు అనుకో, ఏమొద్ది మెడిసిన్ కూడా రాదు, నాకు చాక్లెట్ అవసరం లేదు ఏమి అవసరం లేదు అన్నాడు అనుకోండి, అప్పుడు తండ్రి నుంచి ఔషధం కూడా రాదు. ఇక్కడ పిల్లవానికి మందు నొసగట కోసం తండ్రి మిఠాయిని ఆశ చూపేటువంటి ఉపమానం
ఇంత ముందు శ్లోకంలో చెప్పబడింది. మిఠాయి అనవసరం అని చెప్పి తలుస్తూ పిల్లవాడు గనక తండ్రి యొక్క ప్రతిపాదన తోసిపుచ్చినట్లయితే, తండ్రి ఇస్తున్నటువంటి దాన్ని తోసిపుచ్చినట్లయితే, తనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఔషధాన్ని కూడా అతను కోల్పోయే అవకాశం ఉంది. వేదాల్లో ఉండేటువంటి ఈ సకామకరములు ఏవైతే ఉన్నాయో వీటిని కనుక అతను తోసిపుచ్చినట్లయితే, వద్దు అని చెప్పేసి అన్నట్లయితే, ఆ ఇచ్చేటువంటి ఔషధం కూడా అతను కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ కృష్ణ చైతన్య తత్వం అనేటువంటిది చాలా చాలా సునిశ్చితమైనది. దీనిని చెప్పే విధానం కానీ తెలియజేసే విధానం కానీ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఎంత జాగ్రత్తగా చేయాలి ఇక్కడ మీరు చూడండి, మన మీద ఎంత బాధ్యత ఉందో. ఈరోజు ఈ శ్లోకం చదివిన తర్వాత నాకు కూడా ఒక దురవగాహన ఉంది, అది ఈరోజు ఈ శ్లోకం చదివి వదిలిపోయింది. వేదాలు సకామకరమలు ప్రోత్సహిస్తాయని చెప్పి నేను కొంచెం నిందాభావన పెట్టుకునేవాడిని వేదాల మీద. ఈరోజు చెప్పింది అది ఎంత ముఖ్యమైనదో, చాక్లెట్ అది. ఆ చాక్లెట్ లేకపోతే ఆ పిల్లవాడు మెడిసిన్ తీసుకోడు. తండ్రి ముందు ఆ చాక్లెట్ చూపిస్తే కానీ తర్వాత ఔషధం ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ఈ పుణ్యకర్మల ప్రోత్సాహం అనేది వేదాల్లో ఏదైతే ఉందో అది పాపకర్మల నుంచి జీవుని బయటపడవేయడానికి మందు అన్నమాట. జీవుడు సహజంగా పాపకర్మలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. అలాంటి పాపకర్మలు చేసే జీవుణ్ణి పుణ్యకర్మల పేరుతో యువతలకు తీసుకురావాలి. మొట్టమొదట పుణ్యకర్మల పేరుతో యువతలకు తీసుకొచ్చిన తర్వాత అతనికి భక్తి మార్గం వైపు భగవంతునికి సేవ వైపు ప్రేరేపించడం చాలా సులభం అవుతుంది. అందుకనే వేదాలు పుణ్య మార్గాన్ని సూచించాయి. మనం ఇక్కడ తత్వం చెప్పేటప్పుడు సహజంగా మనం ఏం చెప్తామంటే, ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చి నేను చాలా పుణ్యాలు చేస్తానండి, అన్నదానం చేస్తాను, వస్త్రదానం చేస్తాను, అవి ఇవి దానం చేస్తానండి నేను అని అనగానే, చూడండి ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ప్రభుపాద సెడ్డు ఏమని, పుణ్యకర్మ పాపకర్మ రెండు ఎండిపేడ పచ్చిపేడ, ఏదైనా పేడ ఈజ్ పేడ, దూద్ పేడ అయితే కాదు అది. మీరు పుణ్యకర్మలు అంటున్నారు కానీ అది కూడా పేడే, పాపకర్మ పుణ్యకర్మ రెండు పేడే, ఇది పచ్చిపేడ అది ఎండిపేడ, అంతే తేడా. ఈ పేడకి ఏం తేడా ఏమో అదే, ఇది ఎండిది అది పచ్చిది, ప్రభుపాద సెడ్డు అని అన్నాం అనుకోండి, వాడేమనుకుంటాడు, అరే నేను కొద్దో గొప్ప ఏదో పుణ్యం చేస్తున్నాను, ఇది కూడా ఇది కూడా పేడతో సమానమేనంట, పాపకర్మ అయితే ఎండిపేడ అంట, పుణ్యకర్మ అయితే పచ్చిపేడ అంట, అంతేనంట, పెద్ద వ్యత్యాసం ఏం లేదంట. పుణ్యకర్మ అయితే ఎండిన పేడ, పాపకర్మ అయితే పచ్చిపేడ, పెద్ద వ్యత్యాసం లేదంట. అతను ఏమవుతాడు, డిస్కరేజ్ అవుతాడు. తర్వాత నువ్వు ఈ పుణ్యానికి పాపానికి అతీతమైంది కృష్ణ భక్తి అది జై అని అన్నావు అనుకో, నువ్వు జై నా దారి నేనుంటాను అని వాడు అవతలకి వెళ్ళి, ఒకవేళ మన మాట తీవ్రంగా తీసుకుంటే ఏం చేస్తాడు తెలుసా, ఒక్కొక్కసారి ఏదైనా పేడ అన్నారు కదా, పచ్చిపేడనా ఎండిపేడనా, సో పుణ్యం చేసే బదులు పాపం కూడా చేయడానికి ప్రేరేపితులవుతాడు వాడు. తత్వం చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా చెప్పాలో చూడండి. నిజమే అది తత్వమే, కానీ దాన్ని ఎంత సున్నితత్వంగా చెప్పాలా. ఇక్కడ వేదాల్లో సకామకర్మ ఎందుకు చెప్తున్నారు ఉద్దేశపూర్వకంగా అంటే, వ్యక్తిని ముందు వికర్మ నుంచి తప్పించడానికి, పాపకర్మ నుంచి వాడిని పుణ్యానికి తీసుకుని రావడానికి. ఇంకొకటి, అలా ఆ పుణ్యకర్మలు నేను చేస్తున్నానని చెప్పుకునేటువంటి వాళ్ళకి ఇంకొక మాట కూడా చెప్పొచ్చు చూడండి. మీరు ఇలానే చెప్పాడు అనుకో, నేను అన్నదానం చేస్తాను, వస్త్రదానం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, నేను చాలా పుణ్యాలు చేస్తాను, నేను పుణ్యాత్ముడు అన్నాడు అనుకో, చాలా మంచిదండి మీరు పుణ్యాలు చేస్తున్నారు, దాన్నే ఇంకొంచెం మీరు ముందుకు తీసుకెళ్లొచ్చు, అన్నదానం చేస్తానన్నారు కదా, భగవంతుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా పెట్టచ్చు. మీరు వస్త్రదానం చేస్తానంటున్నారు కదా, ఆ వస్త్రాల మీద కృష్ణుడి యొక్క ఫోటోలు కానీ, కృష్ణుడు చెప్పినటువంటి గీత వాక్యాలు కానీ రాసి అవి ఇస్తే చాలా ఇంకా ఉన్నతమైనటువంటి సేవ అవుతుంది. ఇలా ఈ విధంగా అతను చేసేటువంటి పుణ్యకార్యాలని భక్తి మార్గం వైపు సులభంగా మలచవచ్చు అన్నమాట. సామాన్యంగా బయట ప్రజానీకంలో ఎక్కువ మంది పుణ్యం అంటే, కాస్తంత సత్వగుణం ఉన్నవాళ్ళు పుణ్యం అంటే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళని పుణ్యం పాపం రెండు ఎండిపేడ పచ్చిపేడ నిరుత్సాహపరచకుండా వాళ్ళని ఏం చేయాలంటే, ఆ పుణ్యాన్ని భగవత్ సేవ వైపు ఎలా మలచవచ్చో వాళ్ళకి బోధించాలన్నమాట. తత్వాన్ని ఈ విధంగా కనుక మలచగలిగితే దానివల్ల చాలా చాలా ప్రయోజనం ఉంటుంది, ఎంతోమంది కృష్ణుడికి సేవకు రాగలుగుతారు. ఈరోజు శ్లోకంలో అదే చెప్తున్నారు. ఏమంటున్నారంటే, ముఖ్యమైనటువంటిది వైదిక ఉపదేశాలని ఏమాత్రం కూడా ఉల్లంఘించడం అనేటువంటిది జీవుడు చేయకూడదు. ఆ వైదిక ఉపదేశాల్లో పుణ్యకర్మలు ఒక్కొక్కసారి ప్రోత్సహించబడుతూ ఉంటాయి, అయినా కూడా అది ఉల్లంఘించకుండా దాన్ని భక్తికరం వైపు ఎలా మార్చాలో బోధించాలి. ఇప్పుడు ఒకసారి దీనికి ఉదాహరణ ఈ కర్మల గురించి. సకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, పుణ్యకర్మ అంటే ఏంటి, పాపకర్మ అంటే ఏంటి, భక్తి కర్మ అంటే ఏంటి, వీటి గురించి చైతన్య చరణ ప్రభు ఉపన్యాసం చెప్తున్నారు ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో. ఆయన ఉపన్యాసం చెప్తూ చెప్తూ పుణ్యకర్మ చేస్తే ఏమొస్తుంది, పాపకర్మ చేస్తే ఏమొస్తుంది, పుణ్యకర్మ వల్ల ఇన్ని మంచి ఫలితాలు ఉంటాయి, పాపకర్మ వల్ల ఇన్ని చెడ్డ ఫలితాలు ఉంటాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఉపన్యాసం అయిపోతానే మీ అందరికీ తెలుసు చైతన్య చరణ ప్రభు ఎలా ఉంటారు అంటే, ఆయనకి పుట్టుకతో ఆయనకి పోలియో ఉండడం చేత కాలు ఆయన నడవలేరు అనమాట, స్టాండ్ వేసుకొని నడుస్తారు ఆయన. ఒక వెంటనే ఒక విద్యార్థి లేచి అడిగాడు, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి, స్వామి మీరింత చెప్పారు కదా పుణ్యకర్మ గురించి పాపకర్మ గురించి ఇంత మాట్లాడారు కదా, మీరు పాపకర్మ చేసి ఉన్నారు కాబట్టే కదా మీకు అలా వచ్చింది, మీకు ఈ శరీరం ఈ రకమైనటువంటి అంగవైకల్యం పాపకర్మ వల్ల కదా మీకు వచ్చింది అని చెప్పి అడిగాడు. మీరు పాపం చేపట్టే కదా మీకు అంగవైకల్యం వచ్చింది అన్నాడు. చైతన్య చరణ ప్రభు వెంటనే చూడండి, ఒక వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని ఎలా మార్చవచ్చు భక్తిలోకి అనేది. చైతన్య చరణ ప్రభు అన్నారు, నిజమే నువ్వు అన్నది, నేను ముందు జన్మలో పాపకర్మ చేశాను కాబట్టి నాకు ఈ అంగవైకల్యం వచ్చింది, కానీ ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఒక అంగవైకల్యం వచ్చిన వాడే కృష్ణుడికి శరణాగతి పొందితే ఇంతమంది వ్యక్తులకి ఉపదేశం చేసే స్థానంలో కూర్చోబెట్టాడే, అన్ని అవయవాలు బాగున్నాయి నీకు, నువ్వు గనక కృష్ణుడికి శరణాగతి పొందితే నిన్ను కృష్ణుడు ఏ స్థాయిలో కూర్చోబెడతాడు ఆలోచించు అన్నాడు. ఆ మాటకి వెంటనే అతను రావడము, ప్రభుకి నమస్కారం చేసి అతని జీవితం అంకితం చేసి డివోటీ అయిపోయాడు అతను. ఇప్పుడు కూడా అతను ఉన్నాడు, పూణేలో ఉన్నాడు అతను ఆ భక్తుడు. ఒకటే మాట, పూర్వజన్మలో నేను చేసిన పాపకర్మ వల్ల అంగవైకల్యం వచ్చింది నిజమే, నాలాంటి వికలాంగుడే భగవంతుడికి శరణాగతి పొంది ఇంత సేవ చేస్తున్నాను, ఇన్ని వేల మంది విద్యార్థులకు నేను ఉపదేశం చేసే స్థానంలో కృష్ణుడు నన్ను కూర్చోబెట్టాడు, అలాంటిది నీకు అన్ని అవయవాలు బానే, నువ్వు కృష్ణుడికి అంకితమైతే నీ చేత ఎంత సేవ చేయిస్తాడు కృష్ణుడు, నిన్ను ఎంత స్థానంలో పెడతాడు అని అంటే ఆ మాటకు అతను వెంటనే శరణాగతి పొందాడు. అక్కడ అతను ఇంకొక విధంగా కూడా అనొచ్చు, ఏమని, శాస్త్రం చెప్తోంది సాధు నింద చేసేవాడు సర్వనాశనం అవుతాడని, నేను సాధువుని ఇక్కడ కూర్చొని నేను ఇంత ఉపదేశం చెప్తా ఉంటే నన్ను నిందిస్తావా, నేను పాపం చేశానని నా అంగవైకల్యాన్ని తప్పుపడతావా, నువ్వు సర్వనాశనం అయిపోతావు, నీకు ఇంక జీవితంలో నీకు భక్తి రాదు పో, శాస్త్రం చెప్తుంది, నేను చెప్పట్లా, ఎట్లా కూడా అనొచ్చు అనొచ్చు కదా, శాస్త్రం చెప్తుంది కదా సాధు నింద చేసావంటే నీ పని కథం అనేసి అలా కూడా చెప్పచ్చు కదా. కానీ ఆయన అలా చెప్పలేదు, ఆయన చెప్పే విధానం తత్వాన్నే చెప్పాడు, సున్నితత్వంతో చెప్పాడు దాన్ని. కానీ ఇలా అంటే నువ్వు సాధు నింద చేస్తావా, నన్నే ప్రశ్నిస్తావా నువ్వు, ఇలా ప్రశ్నలు వేసేవాడికి భక్తి వస్తుందా అసలు, ఇలా ప్రశ్నలు వేస్తే గనక నీకు అసలు కనీసం నువ్వు జీవితంలో భగవంతుని దగ్గర రాగలుగుతావా, నీకు భగవంతుని అనుగ్రహం గురువు అనుగ్రహం వైష్ణవం అన్నీ నీకు కట్ అయిపోతాయి పో. ఇది కూడా తత్వమే నేను చెప్పింది, అందులో తప్పు లేదు, కానీ ఆ తత్వానికి ఏముంది, కఠినత్వం ఉంది. తత్వానికి ఏం కలిసింది, కఠినత్వం కలిసింది, దానివల్ల వాడు ఎప్పటికీ భక్తి కాడు, భక్తుడు కాడు వాడు. నువ్వేమో శాస్త్రం ప్రకారంగా చెప్పి ఉండొచ్చు కానీ వాడు భక్తుడు కాడు. అందుకని ఏంటంటే ఎల్కేజీలో ఉన్న వాడికి పిహెచ్డీ చెప్పకూడదు. అలా కొత్తగా వాళ్ళు భక్తి గురించి నేర్చుకునే వాళ్ళకి పుణ్యకర్మ పాపకర్మ రెండూ కూడాను ఎండిపేడ పచ్చిపేడ, మీరు ఈ రెండింటికి అతీతమే, నిస్త్రైగుణ్యం భవార్జున. కృష్ణుడు భగవద్గీతలు ఏమంటాడు తెలుసా, ఒక సందర్భంలో ఈ విశ్వరూపం ఇవన్నీ చూసిన తర్వాత అర్జునుడు కొంచెం భయం వేసేస్తుంది, ఓరి నాయన ఏంటి స్వామి అంటే ఏదో అనుకున్నా నేను, హే కృష్ణ హే యదవ హే సఖ మిత్రమా అది ఇది అనేసి అంటున్నా, నా ఫ్రెండ్ అనుకున్నా, ఈయన చూస్తే ఇంత ఆకారం ఉంది, సర్వదేవతలు ఈయనలో ఉన్నారు, బ్రహ్మాండాలన్నీ ఈయనలో ఉన్నాయి, నేను ఈయనతో ఇలా అన్నాను అని భయపడిపోయి, ఆయన స్వామి ఇంత ఇంత విశ్వరూపం చూపించారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అన్నాడు. కృష్ణుడు అన్నాడు, నీ పరిస్థితి ఏమి ఇబ్బంది లేదు అర్జున, పుణ్య రాజర్షయ స్థద, నువ్వు పుణ్యాత్ముడివి రాజర్షివి, సత్వగుణంలో ఉండేవాడివి నువ్వు, సత్వగుణంలో ఉన్నావు నీకేం భయం లేదు, సత్వగుణంలో ఉన్నావు నీకేం భయం లేదు, సత్వగుణాన్ని పెంపొందించుకోవడానికి భగవంతుడు అర్జునుడికి ఈ సూత్రాన్ని ఉపదేశిస్తున్నాడు. మనం ఉన్న పరిస్థితుల్లో చేయాల్సింది ఏమిటంటే, ప్రతిరోజు కూడా లేచి ఏ విధంగా సత్వగుణాన్ని పెంపొందించుకోవాలా అనేది ఆలోచించాలా. సత్వగుణాన్ని పెంపొందించిన కార్యక్రమాలు ఏమున్నాయో అవి చేయడానికి ప్రయత్నించాలి. రజోగుణాన్ని తమోగుణాన్ని ఎంత వీలైతే అంత అణగదొరక్కాలి. శాస్త్రంలో జీవితం చరమ లక్ష్యం సత్వగుణమా చెప్పండి? సత్వగుణమా? నిస్త్రయగుణ్యం, గుణాలకు అతీతం కావాలి, అది శాస్త్రంలో చిట్ట చివరి లక్ష్యం. నేను ఇప్పటి నుంచే నేను గుణాలకు అతీతం కావాలి, గుణాలకు అతీతం కావాలి, సత్వగుణాన్ని పెంపొందించుకోకుండా కూర్చున్నాను అనుకో, ఏమైపోతాను? గుణాలకు అతీతం కావాలి, అతీతం కావాలని అనిపోయి గుణాల్లో తమ్మగుణం రజగుణంలో పడి ఇంకా పూర్తిగా తప్పుడు పనులు చేస్తాను. వచ్చిన ఇప్పుడే భక్తులకి భగవంత ప్రసాదం కడుపు నుండి తీసుకోవాలి. ఇప్పుడు నేను కంట్రోల్ చేసుకోవాలి అన్నాను అనుకో, రేపు పోయి హోటల్లో తినేస్తాను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము లక్ష్యం ఒకటి ఉంది, గుణాలకు అతీతం కావాలి. దానికి ప్రాక్టికల్ స్టెప్ ఏంటంటే సత్వగుణాన్ని మనం పెంపొందించుకోవాలి. శాస్త్రంలో ఉదాహరణ ఉంది, సత్వగుణము రజగుణం తమగుణం మూడు కూడా మూడు సంఖ్యలని, బంగారు సంఖ్యలు, వెండి సంఖ్యలు, ఇనుప సంఖ్యలని, సంఖ్యలు ఈ సంఖ్యలు నిజమే. కానీ ఇక్కడ ఏ సంఖ్యలు తొడుక్కోమని కృష్ణుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు? సత్వగుణ సంఖ్యలు వేసుకోండి. ఎందుకని? ఆ సత్వగుణం ద్వారా జ్ఞానం అనేది మీకు అలవడుతుంది, ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది. సత్వగుణం ద్వారా భక్తిలోకి రావడం సులభం అవుతుంది. రజగుణం తమగుణం అన్నప్పుడు భక్తిలోకి రావడం కుదరదు. కాబట్టి సత్వగుణంలోకి మీరు రండి అని చెప్పి కృష్ణుడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు అనమాట. అందుకే పొద్దున్న లేస్తే సత్వగుణ కార్యక్రమాలు ఏమిటి, మనల్ని సత్వగుణంలోకి తీసుకొచ్చేవేంటి, శ్లోకాలు నేర్చుకోవడం, కృష్ణగతి చర్చించడం, ఇవన్నీ కూడా దివ్యమైన కార్యక్రమాలే. కానీ మనల్ని సత్వగుణంలోకి తీసుకొస్తే ఫస్ట్, ఈ సత్వగుణంలో మనం చేయగా శుద్ధ సత్వానికి వస్తామన్నమాట. ఒకేసారి నిస్త్రయగుణ్యం అని చెప్పేసి అధమ గుణాల్లో మనం పడిపోకూడదు. అంటే ఏదంటారు చూడండి, అందని వాటికి అర్రులు చాచకూడదు అంటారు. పై అంతస్తు ఉంది, ఇక్కడి నుంచి నేను దాన్ని చేరుకోవాలని చెప్పేసి ఒకే అంగలో వెళ్ళిపోవాలని పెద్ద అంగ వేసామనుకోండి ఏమవుతుంది మీకు తెలుసా? అడుగు అడుగు వేసుకుంటూ వెళ్ళామనుకోండి, మెట్టి మెట్టి ఎక్కుంటూ వెళ్ళామనుకోండి, పై అంతస్తుకు చేరతాం ఒక రోజుకి. కాబట్టి ఈ శ్లోకంలో అవిర్హోత్రుడు, నాకు ఒక చిన్న దురవగాహన ఉండేది, వేదాలు ఎందుకు సకామకర్మల్ని ప్రేరేపిస్తున్నాయి, సకామకర్మలు ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి, చిన్న దురవగాహన నాకు ఉండేది. ఇక్కడ చెప్తున్నారు అది ఆ చాక్లెట్, అది ఆ చాక్లెట్ మిఠాయి చూపిస్తే కానీ ఔషధాన్ని ఇవ్వలేడు తండ్రి. భగవంతుడు ఆ విధంగా ఆ సకామకర్మల్లో జీవుల ముందు ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చి ఆ తర్వాత వాళ్ళకి నిజమైన భక్తిని ఇవ్వడానికి భగవంతుడు వేదాల ద్వారా శాస్త్రాల ద్వారా ప్రయత్నిస్తున్నాడు. అందుకనే ఏమంటున్నారు, అశాస్త్ర విధి మృత్సుజ్య వర్తతే కామకారే నసిద్ధి మవాప్నోతి నసుఖం నపరాంగతి. శాస్త్రం ప్రకారంగా కనుక నడుచుకోలేదనుకో, ఇలాంటి వైదిక క్రతువులు ఏవైతే ఉన్నా వీటి ప్రకారం వెళ్ళలేదనుకో, సిద్ధి పరిపూర్ణత లేదు, శాంతి లేదు, పరమగతి లేదు. ఈ ప్రకారంగా అవిర్హోత్రుడు చెప్పిన చాలా ముఖ్యమైన విషయం ఇది, ప్రాక్టికల్ పాయింట్ అనమాట. మన విషయంలో చూడండి, ఇక్కడ గుణకర్మ ప్రకారంగా ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆశ్రమం సూట్ అవుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్ణం సెట్ అవుతుంది. అది ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురు యొక్క ఆధ్వర్యంలో దాన్ని తెలుసుకుని దాంట్లో లోపలికి వెళ్ళిపోతే హ్యాపీగా కృష్ణుడి సేవ చక్కగా చేసుకోవచ్చు, తరతరాలు కృష్ణుడి సేవ చేసుకోవచ్చు. ఇక్కడ అంటున్నారు కదా వివాహ యజ్ఞం ద్వారా కృష్ణుడికి సేవ చేయడానికి మంచి అవకాశం అది, వంశాచారంగా కృష్ణుడి సేవని ప్రతిష్ఠించుకోవడానికి అవకాశం అది. ఆ భావంతో మనం దాన్ని కనుక తీసుకొని చేయగలిగితే కృష్ణుడి యొక్క గొప్ప సేవ కార్యక్రమంగా జరుగుతుందన్నమాట. అందుకని గుణకర్మ విభాగ ప్రకారంగా మనము ఈ వైదిక క్రతువులు సకామకర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని కృష్ణుడి సేవగా చేయడం మన యొక్క బాధ్యత. మనం కూడా అంటే కృష్ణ చైతన్యాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తులుగా తత్వాన్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు బయట వాళ్ళకి చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఎల్కేజీ స్థాయిలో ఉన్నవాడికి పోయి పిహెచ్డీ చెప్తే తలకే పనిచేయదు, కూర్చోగానే నువ్వు చేసే నీవు ఏ కర్మకి ఫలితం ఆశించకూడదు, కృష్ణుడి ప్రీత్యర్థమే నువ్వు పూర్తిగా కర్మలు చేయాలి, కృష్ణ ప్రేమ నువ్వు పొందాలని. కృష్ణ ప్రేమ ముందు వాడిని ప్రేమించేవాడు ఎవరు లేడు ఈ ప్రపంచంలో, అందుకే ఎత్తుక్కుంటూ వచ్చాడు ఆయన ఇక్కడికి. అంటే బయట ప్రపంచంలో అందరూ ప్రేమ ఆశిస్తారు కానీ దొరకదు, ఎక్కడో చూడదు, ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అతనికి ముందు ఎల్కేజీ నుంచే సకర్మ అకర్మ వికర్మ గురించి చెప్పుకుంటూ ఒక అవగాహన అతనికి ఇచ్చుకుంటూ, మీరు చూడండి, అందుకే నేను చెప్పేది మీరు మరోల బాధ్యత భావించకండి. మీరు ఏకాదశి మహత్వం చదవండి, మీకే అర్థమైపోతుంది. ఏకాదశి మహత్వం చదివితే అందులో ఎవరికి కావాల్సిన వాళ్ళకు ఉంటుంది. ఏకాదశి మహత్వం మీరు చదవండి. ఈరోజు ఈ ఏకాదశి చేసే వాళ్ళకి అన్ని పాపాలు కూడా తొలగిపోయి వాళ్ళకి వాజ్పేయి యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. ఈరోజు ఏకాదశి చేసేటువంటి వాళ్ళకి అన్ని విధాలైనటువంటి అనారోగ్యం కూడాను పోయి వాళ్ళకి పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ఈరోజు ఏకాదశి చేసేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పరమపదం విష్ణులోకం లభిస్తుంది. ఇవన్నీ ఒకే ఏకాదశి చెప్పే ఫలితాలు. అంటే ఇప్పుడు అందులో ఏ ఫలితం నాకు, అందులో నాకేం ఫలితం? నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తే ఆ ఫలితం. ఏకాదశి చేసేవాళ్ళు మూడు రకాలుగా ఉంటారంట. ఆత్మ అనేది లేదు, శరీరమే ఉండేది. వైదికమైనటువంటి వ్రతాలు నోములన్నీ కూడా ఆ శరీర సుఖం కోసమే ఉండేది. అందుకే ఏకాదశి వ్రతం కూడా ఈ శరీరం యొక్క సుఖం కోసమే ఉండేది, అందుకే నేను ఏకాదశి చేస్తున్నాను. అలాంటి వాడికి ఏకాదశి. రెండోవాడు, ఆత్మ ఉంది, శరీరము ఉంది, కానీ ఆ లోపల ఆత్మ ఉండేది కూడా ఈ శరీర సుఖం కోసమే ఉంది. శాస్త్రంలో సూచనలు కూడా శరీర సుఖం కోసం ఉన్నాయి, ఆత్మ సంతృప్తి కోసం ఉన్నాయి, కాబట్టి రెండింటి కోసం నేను చేస్తాను. ఇది ఒక కేటగిరీ. మూడో వాళ్ళు, శరీరం ఉంది, ఆత్మ ఉంది, పరమాత్మ భగవంతుడు ఉన్నాడు, ఈ శరీరము ఆత్మ రెండు కూడా ఆ పరమాత్ముడైనటువంటి భగవంతుడికి చెందినటువంటివి, కాబట్టి నేను ఏకాదశి లాంటి వ్రతాలన్నీ విష్ణు ప్రీత్యర్థమే చేయాలి అని చేసేవాడు. మూడో కేటగిరీ. మూడు రకాలుగా ఉంటాయి ఏకాదశి చేసేవాడు. కానీ మనం ఎందులో ఏకాదశి చేయాలి అంటే మూడో కేటగిరీ మనకు నిర్దేశించబడింది. కానీ బయట వాళ్ళు కూడా చాలామంది ఏకాదశి అంటే చూడండి, అందుకే మీకు 15 రోజులు కనిపించిన డివోటీస్ అంతా ఏకాదశి మధ్యాహ్నం ప్రసాద్ దగ్గర కనిపిస్తారు. చూడండి, వాళ్ళకి ఏకాదశి చేస్తే అది మంచి జరిగింది, ఇది మంచి జరిగింది, ఒక అవగాహన ఉంది, అందుకే వస్తున్నారు. వాళ్ళని ఆ మూడో కేటగిరీగా విష్ణు ప్రీత్యర్థం, ఏకాదశి వ్రతం నామ విష్ణు ప్రీణన కారణం, ఆ స్థాయికి వాళ్ళని తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎవరిది? మనది. జాగ్రత్తగా వాళ్ళకి తత్వాన్ని సున్నితత్వంతో చెప్పి వాళ్ళకి ఆ స్థాయికి తీసుకురావాలి. కఠినత్వం అనేటువంటిది లేకుండా వాళ్ళకి భక్తిని బోధించాలి. హరే కృష్ణ. శ్రీమద్భాగవతంకి శీల ప్రభుపాదికి విజయ గౌర్ ప్రేమనంది.